చిత్తంబున బ్రహ్మమును ఆవృత్తముగా వెల్చుకొనుచు విజ్ఞాన ధనాయత్తులు తొల్ల వెలింగడి ఉత్తర దిశకేగే నిర్మలోద్యోగమునన్. ఉత్తరాభిముఖుడై వెళ్ళాడు, అందరం కూడా ఉత్తరాభిముఖంగానే వెళ్ళాలి. సాధారణంగా అది వాస్తుశాస్త్రం కాదు, కానీ మూడు స్థితులు ఉన్నాయి మనకి. మామూలు ప్రాపంచిక స్థితి ఒకటి, భౌతిక స్థితి. విజ్ఞానం చేత వికసించినటువంటి ఒక ఆది భౌతిక స్థితి, విచారణ వల్ల, త్రూ డిస్క్రిమినేషన్ అంటాం, విచక్షణ వలన. ఇక మూడవది ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికంలోకి వెళ్ళిన వాడికి తూర్పైన ఒకటే, దక్షిణమైన ఒకటే, ఏం తేడా లేదు. కానీ అక్కడి దాకా వెళ్ళని వాడికి తూర్పు తూర్పే, ఉత్తరం ఉత్తరమే. ఏం చేయాలి అంటే, మనకి మామూలుగా ఏం చెప్తారంటే, తూర్పు వైపు అన్ని తూర్పు శుభం, నంబర్ వన్ అని చెప్తారు. కానీ నిజం అది కాదు. నిజమేమిటంటే, ఉత్తరముఖమే ఉత్తమోత్తమైన ముఖం. ఉత్తరముఖంగా కూర్చొని గనక పరమాత్మకి దండం పెట్టుకున్నట్లయితే, అక్కడ ఉన్నాడు అనుకొని కాసేపు లగ్నం చేయాలిగా, తూర్పున ఉన్న పటం ఉత్తరం వైపు ఉందనుకోండి, అక్కడ నుంచి ఆయన్ని గనక చూసినట్లయితే, ఆయన దక్షిణాన్ని గనక చూస్తూ ఉన్నట్లయితే, అది ఉత్తమోత్తమైనటువంటి స్థితి. ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఎలానా ఉండనివ్వండి, శివం మందిరంలో స్వామి దక్షిణాభిముఖులై ఉంటారు. అది జ్ఞాన కేంద్రం నిజానికి. అలా ఉండవలసినటువంటి స్థితి దాన్ని. ఎందుకనంటే మనం ఉత్తరముఖులుగా స్వామిని చూస్తాం, స్వామి మనల్ని దక్షిణముఖంగా స్వామి మనల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఉత్తరాభిముఖుడు ఎందుకైనాడంటే, ఉత్తరం దక్షిణం కంటే చాలా ఉత్తమమైనది భారతీయ స్థితిలో. దక్షిణం చిట్ట చివర ఏమున్నదంటే, మహాసముద్రం ఉంది. సముద్రం దాని లోకంతో ఎవరికీ తెలియదు. కానీ ఉత్తరాన ఏమున్నదంటే, హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ హిమాలయ పర్వతాలు ఉత్తుంగ శృంగాలు అంటారు. ఆకాశాన్ని మనుచరిత్రలో మన అలసాని పెద్దన, అటదని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వరస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ అంటాడు. అటువంటి మహోత్తుంగమైనటువంటి ఉత్తరాభిముఖంగా వెళ్ళినట్లయితే, ఆ అక్కడ నుంచి వచ్చేటువంటి మలయ పవనాలు, చల్లని గాలులన్నీ కూడా అధ్యాత్మ భావనలను మోసుకుని వస్తాయి. ఎందుకని, అక్కడ 300 ఏళ్ళు 500 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉన్నటువంటి తపస్సులంతా కూడా ఇంకా సూక్ష్మ శరీరంలోనే ఉన్నారు కనుక, ఇది సత్యం కాబట్టి ఆ ఉత్తరాభిముఖులై వెళ్ళాలి. కాబట్టి ఇంట్లో కూడా ఉత్తరముఖం చాలా ఉత్తమముఖం. జ్ఞానం కావాలి అన్నవాడికి అది కుబేర స్థానం కూడా, అంటే పటం ఇప్పుడు మారుస్తాం కదా, అది జ్ఞానం వస్తుంది అంటే వద్దులేండి, తూర్పు బాగానే ఉంది, బాగానే నడుస్తుంది, ఒట్టి జ్ఞానం ఎరుగు కావాలి కాదు, డబ్బులు కూడా కావాలంటే అది కూడా వస్తుంది అంటే ఉత్తరం, ఉత్తరాన్ని మించింది లేదు. కాబట్టి అందరూ ఉత్తరముఖానికి వెళ్ళాలి మనం కూడా. అంత నిర్మలోద్యోగంగా వెళ్ళాట. నిర్మలమైన ఉద్యోగం ఏమిటంటే ప్రస్థానం, ప్రయాణం, అధ్యాత్మ ప్రయాణం. అంటే మరణించడం కాదు, మన లోపలికి మనం ప్రయాణం చేయటం ప్రస్థానం, అది దాని అర్థం. ధర్మరాజు కూడా ఇవన్నీ ఎప్పుడైతే రాజ్యభారం వదిలిపోయిందో, ఎవరూ లేరో, ఉన్నారు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు వీడితో ఆమె తప్ప ఎవరు లేరో, ఆయనకి మనసు హాయిగా ఉంది, తట్ట దింపాడు, ఆయన దింపి నడుస్తూ వెళుతున్నాడు. ఆయనతో పాటు అతని తమ్ములు అనిల పుత్రాదులు కలిరాక చే పాప కర్మలగుచు చరియంచు ప్రజల సంచారంబులీక్షించి అఖిల ధర్మంబులనాచరించి వైకుంఠ చరణాబ్జవర్తిత హృదయులై తద్భక్తి నిర్వలత్వము జంది విషయయుక్తులకు ప్రవేశింపగారాక నిర్ధూత కల్మష నిపుణమతులు బహుళ విజ్ఞాన దావాగ్ని భసిత కర్మలైన ఏకాంతులకు లక్ష్యమై వెలుగు ముఖ్య నారాయణ స్థానమునకు చనిరి. నరనారాయణ గుహలు అని అన్నామే, అవి అక్కడున్నాయి. దాని ఆ నారాయణాఖ్యంగా ఉన్నటువంటి ఒక గుహ వైపు ఈ ధర్మరాజు, తర్వాత అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు కూడా ఈ కలియుగ ప్రభావం చేత ఇక మన మాట చెల్లేది లేదు, మనం ఇక్కడ చేసే పని లేదు, కృష్ణుడు లేడు, కుంతి లేదు, మన అన్నగారు కూడా బయలుదేరారు, మనం కూడా బయలుదేరుదామని అందరూ కూడా ఒకరి వెంట ఒకరు బయలుదేరారు. పండవ కృష్ణులయానము పాండురమతి ఎవడైన పలికిన విన్నన్ ఖండిత భవుడై హరిదాసుండై కైవల్యము సత్సు నరేంద్ర. ఆ నరేంద్రుడు ఎవడంటే నిజాన్ని పరీక్షిత్తుకి చెప్తున్న ఈ కథ. మొట్టమొదటి రోజే చెప్పాం, ఇక్కడి దాకా జరిగిందంతా అచ్చ ఇంగ్లీషులో ఫ్లాష్ బ్యాక్ అన్నాం కదా. పరీక్షన్ మహారాజుకి ఈ కథ చెప్పబడుతున్నది గనక చెబుతున్నవాడు అంటున్నాడు, పాండవులు కృష్ణుడు ఎట్లా ఈ ప్రపంచం నుంచి బయటకు వెళ్ళారో ఇప్పటిదాకా ఈ జరిగినటువంటి కథ అన్నవారికి విన్నవారికి ఏం జరుగుతుంది అంటే, ఖండిత భవుడై ఈ జన్మలో ఏర్పడినటువంటి లేదా జన్మల వలన ఏర్పడినటువంటి ప్రారంధాలు మూడు ఉన్నాయి. ఆగామి సంచిత ప్రారంధ మూడు కర్మలు. ఆగామి సంచిత ప్రారంధములు అధిగమింప బోధించ నిగమాగమనుతుండు నిత్య నిరంజనుండు సాయి ప్రగల్భములు లేని సత్యజీవనము గడుప నిత్యానుగ్రహం అనుగ్రహింప వచ్చినాడు ప్రేమమూర్తి శ్రీ సత్యసాయి అన్నారు. అంటే ప్రగల్భం లేని జీవితం గడపాలి, దానికి వెళ్ళారు. ఆ కథ విన్నటువంటి వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుంది, కైవల్య పదం కూడా ఖచ్చితంగా దొరుకుతుంది నరేంద్ర అని చెప్తున్నాడు. అంటే కలిప్రభావం చేత చూడండి, ఈ నాలుగు గోడలు దాటి మెట్లు దిగి అట్లా బయటకు వెళ్ళగానే ప్రపంచం ఎలా ఉందో మనకు తెలుసు కదా. ఆ ప్రపంచమంతా వదిలిపెట్టి ఒక్క గంట సేపు ఈ నాలుగు మెట్లెక్కి ఇక్కడికి వస్తే ఇది పరమ భాగవతోత్తమైనటువంటి వాతావరణంలో స్వామి సర్వాధ్యక్షులుగా ఉండగా స్వామి సన్నిధానంలో ఆయనకు తెలిసిన విషయాలనే మనకు తెలిసినట్లుగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఉత్తమోత్తమైనటువంటి యోగ సాధన. కాబట్టి జీవుడు ఏం కోరుకోవాలంటే ప్రపంచంలో ఉండి గెలవాలి, ప్రపంచాన్ని గెలవాలి, ప్రపంచ విజేత కావాలి అని కాదు, మనలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం జయించాలి, నిజ ప్రపంచాన్ని మనం కైవసం చేసుకోవాలి. ఆ నిజ ప్రపంచం ఏమిటంటే హృదయస్థానంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని తేజోస్వరూపంగా చూడాలి. తేజోస్వరూపం కాకుండా దర్శనాలు ఏర్పడతాయి, కనపడతారు. ఆ కనపడినటువంటివన్నీ కూడా మళ్ళీ కూడా తెల్లవారగానే ఎట్లాగైతే మంచు సూర్యుడు రాగానే కరగిపోతుందో నెమ్మది నెమ్మదిగా ప్రాకృతంగా ఎండ ఎగబాకుతున్నటువంటి వేళ స్వప్నాలన్నీ కూడా ఎలా కరిగిపోతాయో అలాగే పోతాయి. కానీ నిజమైనటువంటి హృదయ స్థానంలో ఒక ఆత్మని గనక దర్శనం చేసుకోగలిగితే యదృశ్యం తన్నశ్యం, ఏది దృశ్యంగా ఉన్నదో అది నశిస్తూ ఉన్నది, ఏది నశింపబడవలసి ఉన్నదో అది దృశ్యంగా కనిపిస్తున్నది. ఈ రెండింటినీ చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే ఇది అధ్యాత్మ నవనీతం. ఎందుకని, ప్రాపంచికంగా మనందరం అందరం కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఇక్కడికి వచ్చాం. మన బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్, మన సంస్కారాలు డిఫరెంట్, మన జన్మలు డిఫరెంట్, మనం సాగించిన జన్మలలో మనం చేసుకున్నటువంటి తపోధికాలన్నీ కూడా డిఫరెంట్, అన్నీ భిన్న భిన్నమైనటువంటివి. కానీ అన్నింటినీ కూడా ఒక సమన్వయమైనటువంటి స్థాయికి తీసుకొని రావాలి అంటే ఇటువంటి విచారధార అవసరం గనకనే ఆ విచారధార ధర్మరాజుకి విదురుడు అవసరమైన వేళ వచ్చి బోధించాడు. అది గొప్ప విషయం. విదురుడు ఇటువంటి జ్ఞానాన్ని కౌరవులు అందరూ ఉండగా బోధించలే, ఊరికే చెప్పాడు వాళ్ళని జాగ్రత్త పెట్టుకో, వాళ్ళు అల్లరి చేయకుండా చూడు, అందరినీ హింసిస్తున్నారు, కాస్త బుద్ధి చెప్పు, అవి చెప్పాడు తప్ప ఉత్తరాభిముఖుడుగా వెళ్ళు, హిమాలయ పర్వతానికి వెళ్ళు ఇవి చెప్పలే. ధృతరాష్ట్రుడికి గాంధారికి ఏది ఏ సమయాన అక్కరకొస్తుందో ఆ అక్కర మాట చెప్పాడు గనక అక్కరకొచ్చే మాట చెప్పేవాడే ఆత్మగురువు. ఆ ఆత్మగురువు పేరే కారణ గురువు. గురువులు అనేక రకాలుగా ఉన్నారు మనకు తెలుసు, బోధ గురువులని, లోక గురువులని, శోక గురువులని, వాచక గురువులని, నిషిద్ధ గురువులని, మోచక గురువులని అనేక రకాలు. అందులో కారణ గురువు ఉత్తమోత్తముడైనటువంటి వాడు. నువ్వెందుకొచ్చావో చెప్పి, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పి, అక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పి, ఆ చేరటానికి తాను ఎంత సాయపడబోతున్నాడో చెప్పి మానవుణ్ణి మానసికంగా సన్నద్ధం చేసేటువంటి వాడు పరమాత్మ సమానుడు గనక ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగిని. ఈశ్వరుడే గురువు, ఈశ్వరుడు గురువు అంటే ఆత్మ. ఈ ఆత్మ, ఈశ్వరుడు, గురువు మూడు స్థితులు తప్ప ముగ్గురు కారు. ఒక ఈశ్వరుడు ఒక పార్శ్వం, ఆత్మ ఒక పార్శ్వం, రెండు కలబోసుకున్నట్లయితే గురు స్వరూపంగా వస్తాడు గనక ప్రపంచంలో గురు గురువును మించినటువంటి అధికుడు మరొకడు లేడని, గురువు చెప్పిన మాట కంటే మరొక గొప్ప వేదన లేదని, గురువు నడిచినటువంటి బాట కంటే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక మార్గము లేదని, అసలు గురువు కంటే గొప్పదైన పెద్దదైన అన్యమైన అచ్చమైన స్వచ్ఛమైన నిత్యమైన సత్యమైన ఏ వస్తువు లేదని సప్రమాణికంగా భాగవతం మనకి ఇక్కడ బోధిస్తున్నది. అటువంటి గురుస్వరూపంగా విదురుడు వచ్చి తనకంటే పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడికి మార్గనిర్దేశనం చేశాడు. అలాగే ఈ ప్రపంచం యొక్క లోకరీతులు చెప్పాడు ధర్మరాజుకి. నువ్వు రాజు అయినప్పటికీ నీ రాజ్యమంతా ఇలా సాగబోతున్నది, ఇటువంటి వారిని నువ్వు పాలించబోతున్నావు, రాబోతున్నది కలియుగమే అని సూచీప్రాయంగా చెప్పాడు. ఎప్పుడైతే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యోగం నుంచి వియోగాన్ని పొందాడో, దూరమైనాడో, ఎంత మనం ధర్మాన్ని ప్రతిపాదిద్దామన్నా ఎంత ధర్మాన్ని మనం ఆచరిద్దామన్నా పరమాత్మ గురువు గనక లేకపోయినట్లయితే జీవుడు తన శక్తితో స్వయం శక్తితో అధ్యాత్మ సాధన చేసుకోలేడు గనక గురువు నిత్య జీవితంలో ప్రధానంగా ముఖే ఆ గురువు స్వయంగా మనతో ఉండాలి. అందుకనే దత్తగురువులంతా కూడా ఉండి సారోక్య సామీప్య సాన్నిధ్యాలు ఇస్తారు, సాయుధ్యానికి మార్గం చెప్తారు. సాయుధ్యం వాళ్ళు ఇవ్వరు, ఇవ్వగలిగినా వాళ్ళు ఇవ్వరు. ఎవరు తెచ్చుకోవాలి అంటే మనమే తెచ్చుకోవాలి. ఉద్ధరేర్ ఆత్మనాత్మానం, ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నీకు ఈ లాభం కలుగుతుంది. ఈ మార్గంలో వెళ్ళు, వైకుంఠపురం అనే మోక్ష సామ్రాజ్యంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ మోక్ష సామ్రాజ్యం పైన లేదు, కింద లేదు, అటుపక్కలా ఇటుపక్కలా లేదు, ఉన్నదంతా లోపలే ఉన్నది. ఆ లోపల ఉన్నదనేటువంటి ఒక ఆత్మవిద్యా బీజాన్ని విదుర మహాదేవుడు లోపల నిక్షిప్తం చేసిన కారణంగా, అనేకమైనటువంటి తపస్సుల కారణంగా, వాళ్ళొచ్చిన పని కూడా అయిపోయిన కారణంగా ధర్మరాజు వెంటనే పరీక్షన్ మహారాజుకి పట్టాభిషేకం చేశాడు. సరే, ఇక్కడ విచారణ నవనీత విచారణ ఏమిటి అంటే, ఇది కథ. ఆ కథలో మనలోనే ఓ ధర్మరాజు, మనలోనే ఓ అర్జునుడు, మనలోనే ఓ విదురుడు, మనలోనే ఓ కృష్ణుడు ఉన్నాడు కదా, లేకుండా లేడు. ఉండి ఉండకపోతే ఇది మనకు అర్థమయ్యేది కాదు. వీళ్ళు ఒక్కొక్కళ్ళే ఉన్నారంటే ఏమో అందరూ ఉన్నారేమో. కాబట్టి అందరూ ఉన్నారనుకున్నట్లయితే మనం కూడా పరీక్షన్ మహారాజు, చిన్నపిల్లలు ఉన్నారు, పరీక్షన్ మహారాజు తల్లి గర్భంలో ఏ దర్శనాన్ని తాను పొందాడో, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ అటువంటి దర్శనం దొరుకుతుందా అని ఎదురు చూశాడు. ఎంత గొప్ప విషయం! ఏదోసారి చూశాను లేకపోతే పుట్టపర్తి చాలామంది కలుస్తుంటారు స్వామి దగ్గరికి. స్వామిని చూసి ఎన్నాళ్ళు అయిందని ఊరికే అడగండి. నియర్లీ 20 ఇయర్స్ అయిందండి. 20 ఇయర్స్ ఆశ్చర్యపోతాం మనం. అసలు చూడకుండా 20 ఏళ్ళు వీడు ఎలా బతకగలిగాడు అని. కానీ వాడికి ప్రాప్తి అంతే, ఆ 20 ఏళ్ళు పట్టిందనమాట మళ్ళీ వాడికి మళ్ళీ చూడటానికి. కానీ పరీక్షన్ మహారాజు వెనువెంటనే వెతుక్కున్నాడు మళ్ళీ ఆ దర్శనం అయితే బాగుండునని. దొరకలే, ఒక్కసారే దొరుకుతుంది అది. దొరికినా ఒక్కసారి పట్టుకోగలగాలి, ఆ పట్టుకునేటువంటి శక్తిని ఇవ్వమని పరమాత్మను అడగాలి. రెండవది, బాల్య అవస్థని దాటి కౌమార యవ్వనాలు శరీరంలో ప్రవేశించినప్పుడు నిజానికి ఇటువంటి గాథలు వినాలి. ఇది 75వ ఏటో 80వ ఏటో వింటే ప్రయోజనం లేదని కాదు, కాస్త స్వల్ప ప్రయోజనం ఉంటుంది, కాస్త ఉంటుంది. చిన్నతనంలోనే గనక ఇవన్నీ తెలుసుకున్నట్లయితే ఈ వయస్సు మనకు 80 ఏళ్ళు వచ్చేసరికి జీవితం స్పష్టంగా తెర మీద బొమ్మలాగా కనిపిస్తుంది. రెండోది, జీవితం మనకేమిస్తుంది ఇంకా ఏమి ఇవ్వబోవటం లేదు తెలిసిపోతుంది. మనకి పాస్టే కానీ ఇక ఫ్యూచర్ లేదు అని తెలిసిపోతుంది, అంతే కదా. 100 చీటీ రాసి ఇచ్చాడు అనుకుందాం, అందులో ఉన్నదన్నీ అంటే ఏమో అసలు అంకెంతో తెలియదు కానీ చూస్తున్న దాన్ని బట్టి చాలా వరకు అయ్యేపోయింది అనిపిస్తుంది. అయిపోయింది ఎక్కువ, మిగిలింది తక్కువ, ఏం చేద్దాం ఇప్పుడు అని. అయిపోయింది వెనక్కి తేలేం, కాలగర్భంలో చెల్లిపోయింది. ఈవేళ ఈరోజే ఈ సాయంకాలమే మనం మెట్లెక్కేటప్పుడే అది కాలగర్భంలో కలిసేపోయింది, మనకేం సంబంధం ఉంది, ఏం లేదు, మళ్ళీ అది తిరిగి రాదు. కాబట్టి గతించిన కాలాన్ని అన్ని వేళలా మనిషి జాగ్రత్తగా గమనించుకుంటూ ఒక పూర్ణమైనటువంటి స్థితిలో నిశ్చలంగా ఉండాలి. దానికి ఈ అధ్యాత్మలో ఈ పాత్రలు బాలభారతం బాల భాగవతం అవి చదవటానికి వీల్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఒక తెలుగువాడికి ఆంధ్రుడికి ఒక అదృష్టం ఏంటంటే ప్రపంచ వాంగ్మయంలో లేనటువంటి పద్యం ఇవ్వబడింది. ఇది ఎక్కడా లేదు, ఏ భాషలోనూ లేదు, ప్రపంచం మొత్తం మీద ఒక్క తెలుగు వాడికే ఉంది. పోనివ్వండి వాడికి హైగా ప్రోజ్ ఉంది కదా అంటే కుదరదు. ప్రోజ్ చదువుకున్నంతసేపు బాగానే ఉంటుంది, పోయం చదువుకున్నప్పుడు దానిని ధారణ చేసినప్పుడు అంటే బట్టి పట్టుకొని దగ్గర పెట్టుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి తంత్రులన్నీ కూడా ఎప్పుడు యాక్టివేట్ అయి ఉంటాయి. ధారణాశక్తి వలన ముసలితనం తగ్గుతుంది. వయస్సు ఉంటుంది, వయస్సు వేరు ముసలితనం వేరు. 90 ఏళ్లవాడు కూడా నవయవ్వనుడల్లో నడిచి వెళ్తూ ఉండొచ్చు. నవయవ్వనము అంటే ఉత్సాహి అని. కాబట్టి ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందంటే ధారణాశక్తి వల్ల వస్తుంది. ఆ ధారణాశక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి ఉన్న ట్రైనింగ్ వల్ల. అతనికి కూడా జీవితంలో మనకు ఏర్పడ్డట్టే కష్టాలు సుఖాలు ఇబ్బందులు సంయోగాలు వియోగాలు అన్నీ ఏర్పడి ఉంటాయి. కానీ అతను దానిని ఎదుర్కొనేటువంటి తీరు వేరు, ఈ బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఎదుర్కొనే తీరు వేరు. ఈ బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఏం చేస్తాడంటే కంగారు పడిపోతాడు, ఆందోళన పడిపోతాడు, మనస్తత్వ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తాడు, అంటే సైకియాట్రిస్ట్. ఏటో మొన్నటిదాకా బాగానే ఉన్నానండి అంటే అప్పుడు అసలు వాడు ప్రశ్నలు వేస్తాడు, ఏం పోగొట్టుకున్నామో తెలుసుకుని దాన్ని బట్టి వైద్యం చేస్తాడు. ఏం పోగొట్టుకున్నాం వాడి దగ్గరికి వెళ్లకుండా తెలుసుకోవాలంటే భాగవతం చదువుకోవాలి. భాగవతంలో ప్రధానంగా ఒక పద్యం, మనం భాగవతం అయ్యేలోగా చిట్ట చివరి రోజు అది ఎప్పుడు వచ్చినా సరే కనీసం ప్రతి వ్యక్తి 9 పద్యాలు ధారణ చేసి చెప్పగలగాలి, వారి వారి ఇష్టం, ఎవరికి ఇష్టం అంటే. అందులో అవధాని గారికి 1st ప్రైజ్, 9 ఇప్పుడే చదువుతాడు ఆయన. అది కాదు, ధారణ ఏంటంటే ఒకటి కర్మ భక్తి జ్ఞాన, అలాగే జీవన విధానం లోకరీతి. స్వామి చెప్పిన 3 ఉన్నాయి, సంఘ నీతి ఉండాలి, పాపభీతి ఉండాలి, దైవ ప్రీతి ఉండాలి. ఈ 3 గనక మనం చక్కగా పాటించగలిగితే మనకంటే సుఖి మరొకడు లేడు ప్రపంచంలో. మనకి రాత్రిపూట ఎందుకు నిద్ర పట్టలేదంటే ఈ 3 ఇంట్లలో ఎక్కడో పొరపాటు చేశామన్నమాట. సంఘం పట్లన్నా పొరపాటు చేశాం, లేదా ఏదో పాపం అన్నా చేశాం. పాపం అంటే పొరపాటు, తెలుసో తెలియకో. దైవాన్ని ఎక్కడో విస్మరించాం. కాసేపు మనకన్నీ తెలుసు అని అనుకున్నాం అనుకోండి, నిద్రపడుతుందా? ఆయనకన్నీ తెలుసు అనుకుంటే ముందు మనం హాయిగా నిద్రపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా నైతిక విద్యలో ఉన్నటువంటి భాగాలు. కాబట్టి ఈ తత్వాన్ని ఈ నవనీతాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఇందాకడి నుంచి చెప్పుకున్నదంతా కథ, కథనమంతా ఎవరిదో, పాత్రలు ఎవరెవరో, కానీ వారందరూ మనలో ఏదో జీవితంలో ఏదో క్షణంలో తొంగి చూస్తూనే ఉంటారు. ఆ తొంగి చూస్తున్నటువంటి వేళ మనల్ని మనం గనక జాగ్రత్తగా ఇవన్నీ నెమరు వేసుకుంటూ విచారణ చేసుకుని పరమాత్మ యొక్క భావనలో గనక నిలకడ చెందగలిగి ఉన్నట్లయితే అది నిజమైనటువంటి స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ నిత్య జీవితానికంటే భిన్నమైంది కాదు. అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. మరణించాక ఏముంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అసలు ఏమీ ఉండదు. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోనక్కర్లా. అసలు ఏది ఉన్నా ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలో ఈ బతుకున్నప్పుడే ఉన్నది గనక పరమాత్మని, పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క గుణాన్ని, పరమాత్మ విశేషణాలని, పరమాత్మ యొక్క గాథలని కథలని, ఆయన యొక్క దివ్య మహిమలని అన్నింటినీ కూడా పునఃపునః ప్రతిరోజు అనుకుంటూ ఉన్నట్లయితే మన లోపల ఉండేటువంటి అనేకానేకమైనటువంటి మాలిన్యాలు, ప్రధానంగా కలియుగ ప్రభావం చేత మనల్ని ఎంతకు విడనాడినటువంటి కామక్రోధాదులన్నీ కూడా నెమ్మదిగా నెమ్మదిస్తాయి. అంత తొందరగా పోవవి, నెమ్మదిస్తాయి ముందు, తర్వాత నియంత్రించబడతాయి, కంట్రోల్ అవుతాయి తర్వాత. అందుకే స్వామి చెప్పారే, స్వామి మైండ్ని జయించడం ఎట్లా అని అడిగితే మైండ్ని మైల్డ్ చేయి ముందు, మైల్డ్ చేసినటువంటి మైండ్ని మెండ్ చేయి, మెండ్ చేసిన మైండ్ని బెండ్ చేయి, బెండ్ చేసిన మైండ్ని ఎండ్ చేయి అన్నారు. ఎంత బాగా చెప్పారో స్వామి. 7th క్లాసే మనం ఓల్డ్ చదువుకున్నాం, కానీ ఏం మనకు తెలియదు అది. ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ అంటే శుద్ధ చైతన్యంలో నుంచి ఆ మాటలు వస్తాయి. పరమాత్మ మాట్లాడితే అట్లా ఉంటుంది, ఆ పరమాత్మ బోధ కూడా అట్లాగే ఉంటుంది. ఎక్కువ చెప్పరు, ఎక్కువ వివరణలు ఉండవు. ఆ అంశం ఒక్కటి మనం పట్టుకోగలిగినటువంటి నేర్పరితనం ఉండాలి. ఆహా మా స్వామి ఎంత బాగా చెప్పారని చప్పట్లు కొట్టడం కంటే ఏం చెప్పారు చక్కగా ధ్యానముద్రాంకితమై మనస్సుని ఆయత్తం చేసి చెప్పాడుగా, మనీషాయత్తం చేయమన్నాడు. జ్ఞానాధిక్యమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అక్కడ మనకు అనేక భావాలు, మనకి సంస్కారాలు ఉన్నాయి, మనకేం లేకుండా రాలే. స సంస్కారాలున్నాయి, జీవ సంస్కారాలున్నాయి, జన్మగత ఉన్నాయి. కాళిదాసు అన్నట్లుగా జననాంతర సౌహృద అని అంటాడు. అసలు ఈ మాత్రం ఒక గంట సేపు కూర్చున్నామంటే ఎప్పుడో ఏ జన్మలోనో కాస్త పుణ్యం చేసుకున్నామన్నమాట అంటాడు ఆయన. లేకపోతే ఎవరు కూర్చుంటారు, ఎవరికి కావాలి, దీనివల్ల ఏం రూపాయి రాదు, వస్తుందా, ఏం రాదు, రూపాయి రాదు. కానీ అది దానికంటే కొన్ని కోట్ల రెట్లైనటువంటి ఒక జ్ఞానం మాత్రం మనకి లభిస్తుంది. దాని వలన మనస్సు ఒక ప్రశాంతతని, ఒక ప్రసన్నతని, మనకి పరస్పరం ఉండేటువంటి రిలేషన్స్ అన్నీ కూడా ఒక మర్యాదపూర్వకమైనటువంటి, ఒక రెస్పెక్ట్తో కూడినటువంటి, ఒక గాంభీర్యంతో, ఒక ప్రేమతో కూడినటువంటి ఒక బాంధవ్యం మనకు ఏర్పడుతుంది గనక సత్సాంగత్యం వలన అనేకమైనటువంటి లాభాలున్నాయి. ఈ పాత్రలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేదాకా ఇంకా పరీక్షన్ మహారాజు ఎలా అడుగుతాడో ఆ పరతత్వాన్ని గురించి మనం విచారణ చేస్తాం. కాబట్టి భాగవత నవనీతంలో ఇవాళ మనం మోసుకు వెళ్ళవలసినటువంటి ఒక వెన్న ఏది అంటే, బాలుడు అతి చిన్నప్పుడే పరమాత్మ యందు మనస్సును లగ్నం చేయాలి. స్వామి ఊరికే బాల వికాస్ పెట్టారా? బాల వికాస్ ఊరికే దాని కాలక్షేపాన్ని పెట్టారా? పెట్టలే. బాల వికాస్ ఎందుకు పెట్టారంటే బాలుడుగా వాడు వికసించినట్లయితే ఒక 8 ఏళ్ల పిల్లవాడు గనక ఈ మార్గంలోకి వస్తే వాడికి 80 ఏళ్ళు రావటం అంటే 72 సంవత్సరాల సుదీర్ఘమైన అధ్యాత్మ స్థాయి వాడికి ఏర్పడుతుంది. ఇది ఒకటి. ఇక రెండవది, మానసికమైనటువంటి ఒక పరిణితి ఏర్పడుతుంది. ఇక మూడవది, బుద్ధి కుశలత ఏర్పడుతుంది. నాలుగవది, జ్ఞానాధిక్యం ఏర్పడుతుంది. ఐదవది, వ్యర్థమైనటువంటి ప్రసంగాలతో, వ్యర్థవాదాలతో, అక్కరలేని ఆలోచనలతో ఉన్న చిన్న మనస్సుని కూడా అతలాకుతలం చేసుకునే కంటే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ కించిత్ మనస్సుని పూర్ణమయమైనటువంటి పరమేశ్వర భావనామయం గనక చేసుకున్నట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు అన్ని వేళలా లభిస్తుంది. అది అందుకునేది కాదు, అది ఆయన ఇచ్చేది కాదు. భగవాన్ రమణ మహర్షిని మాట్లాడిగారు, భగవాన్ మీ అనుగ్రహం కావాలి అని. అది ఏమన్నా లడ్డూనా ఇవ్వటానికి అన్నారు. అది ఎప్పుడూ అక్కడే ఉంది, అర్హత సంపాదించుకుంటే తీసుకుని వెళ్ళవచ్చును అన్నారు. స్వామి ఇదే కాంటెక్స్ట్లో సత్యసాయీశ్వరుణ్ణి కూడా ఇదే మాట అడిగారు. వి వాంట్ యువర్ గ్రేస్ అని అడిగితాయని అన్నారు. డిజర్వ్ ఫస్ట్, డిజైర్ నెక్స్ట్ అన్నారు. సింపుల్ 2 వర్డ్స్. డిజర్వ్ ఫస్ట్, అర్హత సంపాదించుకోవాలి. ఆ అర్హతకి పూర్వరంగమే ఈ విచారణ. కాబట్టి మధ్య వయస్సులో సంసారం నట్టేట ఉన్నటువంటి నావది గట్టును దాటి వచ్చింది, మధ్యలో ఉంది. మొదటి గట్ట ఎంత దూరమో అంతే దూరంలో మలిగట్టు కూడా ఉంది. ఇక్కడ ఘర్షణలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గడచిపోయింది కనిపిస్తున్నది, తీరం దాటవలసి ఉన్నది, కానీ దాటగలమో లేదో భయం వేస్తుంది. చిన్నప్పుడు నీళ్లల్లో ఈత కొట్టు అంటే భయం లేకుండా దూకేవాళ్ళం. ఇప్పుడు కాస్త ఈత కొట్టండి అంటే అమ్మో మునిగిపోతే ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు నష్టం కానీ ఇప్పుడు నష్టం లేదు, అయినా ఇప్పుడే మనకు భయం కలుగుతుంది. భయము, బాధ, భీతి, ఒక రకమైన లాలస, ఇవన్నీ కూడా వయస్సు ఇచ్చేటువంటి లక్షణాలు గనక అధ్యాత్మ ఆ వయస్సు పరిపాకం చెందేటువంటి, అంటే మధ్య వయస్సు అంటే సుమారు 40 ఏళ్ళు అనుకుందాం, ఆ 40 ఏటైనా అధ్యాత్మలో గనక వాడు వస్తే మన ఎంతసేపు ఇంకో 40 ఉంది అనుకోవాలి, ఉందో లేదో తెలీదు, కనీసం ఆ మిగిలింది, ఆ మిగిలినదన్నా మనం చక్కగా వాడుకోవటానికి అధ్యాత్మ ఉపకరిస్తుంది గనక ధర్మరాజాదులంతా వాళ్ళ అదృష్టం. ఎన్ని కష్టాలున్నా ధర్మాన్ని ఆశ్రయించారు, ధర్మం చాటునే నిలబడ్డారు. పరమేశ్వరుడు ఉన్నంతకాలం అది ఆయన బలం అనుకున్నారు, నమ్మారు, కనుకనే జయం పొందినా విర్రవీగలేదు. నిజానికి ధర్మరాజు మహాభారత సంగ్రామంలో గెలిచిన తర్వాత రాజ్యమేలేటువంటి వేళ కృష్ణుణ్ణి అడిగాడు, ఏం చేస్తే ఈ 100 నరకాలకు వెళ్ళేటువంటి ఆ పాపం నశిస్తుందో చెప్పమన్నాడు. కృష్ణుడు విలాసంగా నిన్న ఆయన పోతనామాచ్యుడు అన్నాడే, విజయించేరడి వెన్నెలవాడు అన్నాడు. ఆ వెన్నెలవాడు ఏమన్నాడంటే 3 అశ్వమేధయాగాలు చేస్తే పోతుంది అన్నాడు. అసలే డబ్బు లేదు, ఏం చేయాలో చెప్పవని ఏం అడిగితే 3 అశ్వమేధాలు చేయమన్నాడు ఆయన. అంటే ఆయన మళ్ళీ 2వ ప్రశ్న వేశాడు, నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ డబ్బు ఎక్కడిది అన్నాడు. అంటే ఏమంటున్నావు, ఈ మాత్రం తెలియదా, నీ చేతుల్లో ఎంతమంది రాజులు ఓడిపోయినారు మహాభారతం చేసి యుద్ధంలో, వాళ్ళందరూ పోయినారు కానీ వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి, సంపదలన్నీ ఈ భూమి మీద వదిలిపెట్టారు అవి నీకో, నీ పరమ అయిపోయినాయి, నువ్వు దానికి కూడా రాజువే. కనుక సామ్రాజ్యంలో అక్కడ అక్కడ ఉన్నటువంటి సంపద అంతా తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం, విశ్వ కళ్యాణం కోసం నీవు చక్కగా మూడు అశ్వమేధాలు చెయ్యి అని చెప్పాడు. మూడు అశ్వమేధాలు చేసిన కారణంగానే పరీక్షణ్ మహారాజు ధర్మరాజ పరిపాలన చేశాడు. రామరాజ్య పరిపాలన రాముడు చెయ్యలే, కుశుడు చేశాడు. రామాయణ కల్పవృక్షంలో విచారణ చేశాం మనం. రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యానగరానికి వచ్చినటువంటి రాముడు సుమారు 11,000 సంవత్సరాలు పాలించాడు అని ఒక చరిత్ర. అది ఫిక్షన్ కాదు, ఇట్స్ ఎ హిస్టరీ. కానీ 11,000 ఏళ్ళు ఎలా అంటే ధర్మం నడిపించింది, రాముడిలో ఉన్నటువంటి ధర్మం నడిపించింది. రాముడు ఆ రాజ్యాన్ని కుశుడికి అప్పజెప్పిన తర్వాత కుశుడు ఇక్ష్వాకు కులంలో ఉన్నటువంటి అప్పటిదాకా వచ్చిన అందరు రాజులు రాముడితో సహా కూడి ఉన్నటువంటి పూర్ణ ధర్మంగా నడిపించిన వాడు కుశుడు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ మూడు అశ్వమేధ యాగాలు ధర్మరాజు చేత ఎందుకు చేయించాడు? అదే ధర్మరాజు కొద్ది రోజుల్లో హిమాలయ పర్వతాలకు వెళ్ళపోబోతున్నాడని ఆయనకు తెలియదా? వాడు రాజ్యం ఇంకా ఎక్కువ కాలం చేయడం తెలియదా? తెలిసి ఎందుకు చేశాడంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగా లేదు అంటే రాజుదే దోషం తప్ప ప్రజది దోషం కాదు. ప్రజ ఎప్పుడూ కూడా ఒక నీతిని, ఒక చట్టాన్ని, ఒక ధర్మాన్ని ఎట్లా దీన్ని పాలిద్దామా అనే ప్రయత్నం చేస్తుంది. రాజు అన్ని వేళల ధర్మాన్ని ఎలా అతిక్రమించాలని మాత్రమే వాడి మనస్సు ఉంటుంది. గనక ధర్మాతిక్రమణం కాకుండా కొంత పుణ్యాన్ని ఈ మూడు అశ్వమేధయాగాల ద్వారా, ధర్మరాజు ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పీ చెప్పక, మరీ వివరించక, గుహ్యంగా గోప్యంగా ఉంచుతూ పరీక్షణ్ మహారాజుకి ఆ రాజ్యాన్ని అప్పజెప్పాడు. కనుకనే పరీక్షణ్ మహారాజు పుట్టినప్పుడు జాతకం వేసినప్పుడు అన్నారు, పరమ భాగవతోత్తముడు వలె ఉంటాడు, ఇక్ష్వాకు వంశపు శ్రీరామచంద్రుడు వలె ఉంటాడు అని ఇవన్నీ చెప్పారు వాళ్ళు. కనుకనే పరీక్షణ్ మహారాజు భాగవతోత్తముడైనాడు. భాగవత కథ ఇదంతా అసలు ఎలా జరిగిందో చెప్పు చెప్పు అని అడిగాడు గనక ఈ 40 ఏళ్ళు దాటుతున్నప్పుడైనా ఇవి విన్నట్లయితే జీవితాన్ని ఎక్కడికక్కడ మనం ట్యూన్ చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, తప్పుదారిన వెళ్లకుండా ఉండటానికి ఉన్న మార్గాన్ని, ఆర్ష మార్గాన్ని, భారతీయ ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని, ఏ రకమైనటువంటి అలజడి లేకుండా, నిత్య జీవితంతో సంక్షోభం లేకుండా, సంఘర్షణ లేకుండా, ఎందుకంటే ఆధునిక మానవుడికి అంతా ఘర్షణే, అన్ని ఘర్షణల కంటే తనతో తనకి ఘర్షణ ఎక్కువ. క్రామర్ వర్సెస్ క్రామర్ అని ఎప్పుడన్నా దొరికితే ఆ నవల చదవండి, చాలా గొప్ప నవల్ అది. తర్వాత సినిమా తీశారు వీలైతే చూడండి, తప్పేం లేదు, అద్భుతమైనటువంటి చిన్న ఇంగ్లీష్ సినిమా అది. అంటే మనతో మనం పడేటువంటి ఘర్షణ, ఎందుకు ఘర్షణ పడతామో, దానివల్ల ప్రయోజనం ఏమిటో ఏమీ తెలియదు. ఒక్కటి, మరణము నిశ్చితం, అది 2 సార్లు జరగదు, ఒక్కసారే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది మనకెందుకు, ఎప్పుడో జరుగుతుంది. ఆ జరిగినప్పుడు మనం ఆపగలవా? లేదు. పోనీ మనమందా కాదు అందరూ కలిసి ఆపగలరా? అసలు ఆపలేరు. అసలు ఎవ్వడూ ఆపేవాడు లేడు. జరిగేది ఒక్కసారి, దానిని గురించి చింతాక్రాంతుడు అయ్యే కంటే ఆ కన్ను మూసేలోగా అలవాటున్నా లేకపోయినా అలవాటు చేసుకుని పరమ భాగవతోత్తములుగా గనక జీవించగలిగినట్లయితే అది మనకి అందించేటువంటి భాగవత తత్వ నవనీతం అది. అలాగే మహావృద్ధుడైన వాడు ఉంటే ఆయనకి భాగవతం ఎలా ఉపయోగిస్తుందంటే, భీష్మ పరినిర్వాణం చూశాం, ధర్మరాజాదులది చూశాం, కుంతిది చూశాం, శ్రీకృష్ణుడు లేడు అన్న వార్త వినగానే కుంతి వెంటనే మరణించింది, ఒక సెకండ్ కూడా తేడా లేదట. నిజమేనా? భాగవతంలో వ్యాసుల వారు కాస్త అతిశయోక్తిగా రాశారా? దానిని యథాతథంగా పోతనామాచ్యుడు అలాగే చెప్పారా? అంటే ఆంధ్రదేశంలో ఒక మహానుభావుడు స్వామి మొట్టమొదట వేద విద్వన్ మహాసభ పెట్టినప్పుడు చెర్ల గణపతి శాస్త్రి గారు అక్కడికి వచ్చారు. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉంటే ఆయనకు ఒక వార్త వచ్చింది, కొడుకు పోయినవాడు అని. సరే విమానం ఎక్కాడు, ఈ ఊళ్ళోనే ఎక్కడో దిగాడు, అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఫిక్షన్ కాదు అని చెప్పడం కోసం చెప్తున్నా. భార్యకి చెప్పలే, ఆమె కూడా ఆయనలాగానే వృద్ధ, చెప్పలేదు. ఇద్దరు కలిసి వచ్చారు. ఆయన మహావేద పండితుడు, దార్శనికుడు, మామూలు వాడు కాదు. స్వామి చేత వేదపండు అనిపించుకున్న వాళ్ళలో ఆయన కూడా ఒకడు. ఒక గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాత్రమే కాదు, చెర్లవారిని కూడా స్వామి అలాగే అన్నారు. వెళ్ళారు, వెళ్ళేప్పటికీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉందో అలాగే దుఃఖభూయిష్టంగా ఉంది. ఆయన వచ్చారు గంభీరంగా, పక్కనే భార్య ఉన్నది, చూసింది కొడుకు పోయినాడు అని ఆవిడకి అర్థమైంది. మరుక్షణమే ఆమె మరణించింది, ఒక సెకండ్ కూడా పట్టలే. ఏకకాలంలో తన భార్యకి తన కొడుక్కి దహనకాండ ఎట్ ఏ టైం నిర్వర్తించినటువంటి వాడు, ఏ రకమైనటువంటి విషాదం లేకుండా, ఏ రకమైన వైరాగ్యం లేకుండా, నిర్మలమైనటువంటి ఒకనొక దృఢ చిత్తంతో. అందుకని చిత్తం మనీషాయత్తం చెయ్యండి అని చెప్పటం వేరు, సన్నివేశం ఏర్పడినప్పుడు అలా జీవించగలగటం వేరు. అలా జీవించగలిగిన వారు ఉన్నారా అంటే, ఈవేళ మరి స్వామి ఆ ప్రాతస్మరణీయుడైనటువంటి గణపతి శాస్త్రి గారిని గుర్తు చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు. వైరాగ్యం ఒక అపజయంలో నుంచి వచ్చే వైరాగ్యం వైరాగ్యం కాదు. మళ్ళీ కాస్త జయం కలగగానే వైరాగ్యం వైభోగం అయిపోతుంది. అలా కాకుండా దంతంబులు పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపంబలని పదాబ్జములను శ్రీ కాళహస్తీశ్వర ధూర్జటి విశ్వజనీనమైన మహాపరిసత్యాన్ని జగత్తుకి ఆవిష్కరించినట్లుగా అటు పోతన. అంతేకాదు స్వామి అనేక ఉపన్యాసాలలో, మళ్ళీ పునః చెప్తున్నాను, స్వామి 60వ బర్త్డే వచ్చే వరకున్న సనాతన సారథులు చదవండి చదవండి చదవండి. ఎందుకంటే స్వామి చేసినటువంటి పూర్ణ బోధంతా అప్పుడున్నది. ఆ తర్వాత మన కోసం మనం ఎలా మర్యాదగా బతకాలో, ఎలా హాయిగా ఉండొచ్చో, ఎట్లా చక్కగా సౌఖ్యంగా ఉండొచ్చో అవి నేర్పారు మిగిలిన 25 ఏళ్ళు. కానీ తన 60వ ఏట వరకు కూడా ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్మ వలె, వేదవ్యాసుడి వలె, సర్వదేవత అతీత స్వరూపం వలె తత్వాన్ని మాత్రమే స్వామి బోధించారు. గనక అటువంటి పరమాచార్యుడు, సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు, వ్యాసదేవులకి, సహజ కవి పోతనామాచ్యుడికి ప్రణామ సహస్రం సమర్పిస్తూ సాయిరా.